वंदना श्रीमद् भागवतम की श्रील प्रभुपाद की
जय।
ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम मोदटि स्कंदम तुमिदव अध्यायम శ్లోకం సంఖ్య 27. దానధర్మాన్ రాజధర్మాన్ మోక్షధర్మాన్ విభాగశః శ్రీధర్మాన్ భగవద్ధర్మాన్ సమాసవ్యాసయోగతః. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఎస్సి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: అతడు తదుపరి దానధర్మములను, రాజధర్మములను, మోక్షధర్మములను వాటి విభాగమును అనుసరించి వివరించాను. అటు పిమ్మట స్త్రీధర్మములను మరియు భక్తుల ధర్మములను రెండింటినీ సంక్షేపముగాను మరియు విస్తారముగాను వివరించి చెప్పాను. నేను చదివిన తర్వాత భాష్యం: రాజకీయ ఆధిపత్యము కొరకై నేటి కాలము రాజకీయము వలే గాక రాజధర్మము ఒక గొప్ప విజ్ఞాన శాస్త్రమై ఉన్నది. రాజులు కేవలము శిస్తులు వసూలు చేయువారి వలే కాకుండా ఔదార్యము కలిగిన వారిగా క్రమ పద్ధతిలో శిక్షణ నొసగబడేది వారు. కేవలము పౌరుల పురోభివృద్ధి కొరకే యజ్ఞములు ఆచరించినట్లుగా వారు శిక్షణ ఇవ్వబడిరి. ప్రజలను మోక్షము చెంతకు నడిపించుట రాజు యొక్క ప్రధాన ధర్మం. తమ రక్షణలోనున్న వారిని జన్మము, మృత్యువు, జరా, వ్యాధుల నుండి ముక్తిని కలిగించు దివ్య మార్గమున నడిపించడి విషయమున రాజు, గురువు, తండ్రి వంటి వారు ఎన్నడూ బాధ్యతారహితంగా వర్తించరాదు. ఈ ప్రాథమిక ధర్మములన్నీయును చక్కగా నిర్వహింపబడినచో ప్రజలచే ఎన్నుకోబడి ప్రజాస్వామ్యపు అవసరమే ఉండదు. ప్రస్తుత కాలమున జనులు రాజకీయ తంత్రముతో వచ్చిన ఓట్ల ద్వారా పాలనాధికారమును స్వీకరించుచున్నారే గాని ప్రాథమిక రాజధర్మములలో శిక్షణను పొందుట లేదు. వాస్తవమునకు అది సర్వులకు సాధ్యము కూడా కాదు. ఇటువంటి పరిస్థితులలో శిక్షణను పొందనటువంటి పాలకులు తమ ప్రజలకు సర్వ విధముల సుఖ సంతోషములను కలిగించుటకు బదులు గొప్ప ఉపద్రవమును సృష్టింతురు. అంతేగాక అట్టి శిక్షణారహిత పాలకులు క్రమముగా దుష్టులు మరియు చోరులై సర్వ విధములుగా వ్యర్థమే అయినటువంటి అధిక భార యంత్రాంగమును నడుపుటకు శిస్తులను అధికము చేయుదురు. వాస్తవమునకు చక్కని రాజ్యపాలన కొరకై రాజులకు యోగ్యులైన బ్రాహ్మణులు మను సంహిత మరియు పరాశరముని యొక్క ధర్మశాస్త్రముల వంటి శాస్త్రముల దృష్ట్యా నిర్దేశత వసగవలసి ఉన్నది. దేశము నేలడి రాజు జనులకు ఆదర్శనీయమైనట్టివాడు. అతడు ధర్మాత్ముడు, ఔదార్యుడు, పరాక్రమవంతుడు అయినచో పౌరులు అతనినే అనుసరింపగలరు. అటువంటి రాజు ప్రజల సొమ్ముపై సుఖములను అనుభవించు సోమరిగా నుండక దొంగలు మరియు దోపిడీదారులను తుదముట్టించుటకు అప్రమత్తుడై ఉండవలెను. పుణ్యాత్ములైన రాజులు అర్ధరహితమైన అహింస పేరిట ఎన్నడూ దొంగలు మరియు దోపిడీదారుల ఎడ కరుణను చూపలేదు. పద్ధతి ప్రకారము అలజడిని సృష్టించుటకు ఎవరును భవిష్యత్తులో సాహసింపనట్లుగా ఆ దొంగలు మరియు దోపిడీదారులు శిక్షింపబడేవారు. అటువంటి దొంగలు మరియు దోపిడీదారులు ఎన్నడూ నేటి కాలము వలె పాలనకై నిర్దేశింపబడలేదు. పూర్వకాలమున శిస్తు విధానము అతి సరళముగా నుండేది. బలవంతము గాని ఆక్రమణము గాని ఉండేది కాదు. ప్రజలు ఉత్పత్తి చేసిన దానిలో నాలుగవ వంతును గ్రహించుటకు రాజుకు హక్కు ఉండేది. ప్రజాధనములో నాలుగవ వంతును పొందుటకు రాజు హక్కును కలిగి ఉండేవాడు. ధర్మాత్ముడైన రాజు మరియు ఆధ్యాత్మిక సమన్వయములు కారణమున ధాన్యము, పండ్లు, పూలు, పట్టు, దూది, పాలు, మణులు, ఖనిజములు వంటి ప్రకృతి సంపద పుష్కలముగా లభించుటచే వాటిని కొంత రాజుకు వసగుటలో ఎవరినూ చింతించేవారు కారు. ఎవరినూ అసంతృప్తిని ఎరుగలేదు. ప్రజలు వ్యవసాయము మరియు పశువుల పోషణమున ఉన్నతులై ఉండిరి. తత్కారణమున సబ్బులు, సౌందర్య సాధనములు, చలనచిత్రములు, మద్యశాలల వంటి కృత్రిమ అవసరములు లేకుండా వారు ధాన్యమును, పండ్లను క్షీరమును పుష్కలముగా కలిగి ఉండి దేశము నేలిడి రాజు జనశక్తి సద్వినియోగపడినట్లుగా గాంచవలెను. మానవశక్తి పశు ప్రవృత్తులను సంతృప్తిపరుచుకున్నట్టుకు గాక ఆత్మానుభవమునకే నిర్దేశింపబడినది. ఈ ప్రత్యేక ప్రయోజనమును సిద్ధింపజేయుటకే ప్రభుత్వము ప్రత్యేకముగా రూపొందించబడినది. రాజైన వాడు ఓట్లపై ఆధారపడకుండా మంత్రిమండలిని చక్కగా ఎంచుకునేవాడు. మంత్రులు, సైన్యాధిపతులు, చివరకు సామాన్య సైనికులు కూడా వ్యక్తిగత యోగ్యతలను అనుసరించియే ఎన్నుకోబడేవారు. వారు తమ తమ పదవులలో నియుక్తులగుటకు పూర్వము రాజు స్వయముగా వారిని పరీక్షించేవాడు. ఆధ్యాత్మిక జ్ఞానమును సర్వులకు అందజేయవలనను ఉద్దేశముతో సర్వమును పరిత్యజించిన సాధుపురుషులకు అవమానము కలగకుండా చూచుటకు రాజు ప్రత్యేకముగా జాగరూకుడై ఉండేవాడు. తన భక్తులకు జరిగేది అవమానమును భగవానుడు ఏమాత్రము సహింపడని రాజు సంపూర్ణముగా నెరిగిండు. అటువంటి తాపసులు దుర్మార్గులకు మరియు దొంగలకు సైతము గౌరవనీయులై ఉందరు. కనుకనే దుర్మార్గులు మరియు దొంగలు తాపసుల ఆజ్ఞలను జవదాటరు. దేశము నేలిడి రాజు పామరులకు, అసహాయులకు, వైధవ్యము కలిగిన స్త్రీలకు ప్రత్యేక రక్షణము కూర్చెడివాడు. శత్రువులు దాడి చేయక మునిపే తగిన రక్షణ విధానమును అతడు ఏర్పరిచి ఉండేవాడు. శిస్తు వసూలు విధానము సరళముగా నుండేది. అది ధనమును కొల్లగొట్టుట కొరకు గాక మూలధనమును వృద్ధి చేయుటకే నిర్దేశింపబడి ఉండేది. ప్రపంచపు అన్ని భాగముల నుండి సైన్యము ఎన్నుకోబడి వారందరూ ప్రత్యేక ధర్మములందు శిక్షణ వసగబడిరి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమితే భక్తి వికాస స్వామి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమితే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే రామ 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 హరే. ఇక్కడ మనం శాస్త్రం నుండి చూసినట్లయితే ఒక క్షత్రియుడి యొక్క ధర్మం, రాజ్యాన్ని పాలించే వ్యక్తి యొక్క ధర్మం ఎలా ఉండాలని చూసినట్లయితే, ఇప్పుడు మనం వీటిలో దాదాపుగా 99% లక్షణాలని మనం ఇప్పుడున్న రాజుల్లో గమనించాం. ఏదో 1-2 లక్షణాలు కూడా వాళ్ళు ఎప్పుడొస్తాయంటే, ఎప్పుడైతే వాళ్ళకి ఓట్లు కావాలో అప్పుడు గుర్తుకొస్తాయి అన్నమాట. ఓ, జనం కోసం మనం ఇది చేద్దాం అది చేద్దామని రకరకాల ప్రతిజ్ఞలు ఇస్తూ ఉంటారు స్టేజ్ మీద, మీటింగుల్లో, సమావేశాల్లో. అది వాళ్ళు చేసేది. ఒకసారి వాళ్ళకి ఓట్లు జనం వేసిన తర్వాత, పాలనాధికారం చిక్కిన తర్వాత ఇంకంతే, జనాన్ని మర్చిపోతారు. ఇంక అక్కడి నుండి వాళ్ళు చేసేది ఏమిటి, ఏ విధంగా వీళ్ళ నుంచి నేను ఖర్చు పెట్టింది ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో జనానికి ఇచ్చిన మద్యం, ధనము, రకరకాలుగా వాటన్నిటిని తిరిగి ఎలా నేను రాబట్టుకోవాలి, నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ని, నాకున్న సంపదని ఎలా పెంచుకోవాలి, ఇది వీళ్ళ ఆలోచన. కానీ శాస్త్రం ఏమని చెప్తుంది, రాజు అనేవాడు కేవలం ఊరికే జనాల దగ్గర శిస్తులు వసూలు చేయడంతో ధనాగారాన్ని పెంచి ఈ లంచగొండి మంత్రులు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ జీతాలని వీటిని పెంచేసి వాళ్ళకి ఇవ్వడం లేదా వాళ్ళు లంచం రూపేణ తినడం కాదు, అవన్నీ కూడా ప్రజల యొక్క మేలు కోసం. ఇక్కడ ప్రజల యొక్క బాగు మేలు అంటే ఏమిటంటే, ప్రజలు భౌతికంగాను మరియు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందే విధంగా చూడాల్సిన బాధ్యత రాజుది. అందరూ వర్ణాశ్రమ విధానంలో ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారా లేదా. ఇందువలన వర్ణాశ్రమ విధానం అనేది ఎందుకుందంటే, అందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందే విధంగా చేయడానికే ఉంది వర్ణాశ్రమ విధానం. ఇంకా ఏమని చెప్తున్నారు, ప్రజలను మోక్షము చెంతకు నడిపించుట రాజు యొక్క ప్రధాన ధర్మం. తిరిగి కృష్ణుడి సేవలో వాళ్ళందరూ ఉండే విధంగా చేయడం, ఆ దిశగా వాళ్ళకు అటువంటి జ్ఞానం లభిస్తుందా లేదా, అటువంటి పనులు చేస్తున్నారా లేదా. అంతేగాని ఈ రోజుల్లో మనం చూసినట్లయితే, నిన్న December 31 అందరూ అర్ధరాత్రి గొడవలు చేయడం, ఇవన్నీ పబ్బులు, డిస్కోతెక్కులు, ఇవన్నీ వీటికి మాత్రం పర్మిషన్లు ఇస్తారు. అదే మనం ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం లేదా జగన్నాథ రథయాత్ర చేస్తే అనేక ఇబ్బందులు, ఆటంకాలు పెడతారు. ఎవరు, ఈ పనికిరాని రాజకీయ నాయకులు, మీరు ఈ దారిలో రావడానికి వీలేదు, ప్రధానమంత్రి, ఇంకొకళ్ళు ఎవరో మంత్రి వస్తున్నారని. వాళ్ళకంటే ముఖ్యమైనది ఎవరో, కృష్ణుడు, భగవంతుడిని పక్కన పెట్టేస్తున్నారు. అప్పుడు వాళ్ళు మరి అక్కడ వర్షాలు లేకపోవడం, కరువు కాటకాలు తప్పకుండా వస్తాయి అటువంటి ప్రదేశాలు. ఎందుకు ఇటువంటి కరువు కాటకాలు ఇవన్నీ వస్తున్నాయంటే, భగవంతుణ్ణి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్మరిస్తున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందువలనంటే మనం పూర్తిగా ఈ జ్ఞానాన్ని విస్మరించాం కనుక, ఇదేంటి ఇంత అధునాతన కాలంలో భగవంతుణ్ణి సేవించకపోయినట్లయితే, ఆధ్యాత్మిక జ్ఞానం పొందకపోయినట్లయితే వర్షాలు ఎందుకు ఆగుతాయి? ఈ రోజుల్లో జరుగుతున్నట్లు ఏదో జనాలకి రాజకీయ నాయకులు ఏమని చెప్తారంటే, మేము వర్షాన్ని కురిపిస్తాం, కృత్రిమ వర్షాలు, ఏం బాధపడకండి, మీకు హెలికాప్టర్లు పంపించి రకరకాల రసాయనాలు వేసి మేఘాలను తీసుకొస్తాం. అవన్నీ సంభవమైనవి కాదు, వాళ్ళు ప్రయత్నించారు, విఫలమయ్యారు, దానికి ఎంతో ఖర్చుతో కూడింది. కానీ సహజంగా భగవంతుని కీర్తించినట్లయితే, ముఖ్యంగా కలియుగంలో హరినామం చేయడం, ఈ రాజు ఎవరైతే మంత్రి వీళ్ళందరూ ఉన్నారో, ప్రజలందరూ ఈ హరినామం చేస్తున్నారా లేదా అనేది చూడాలి. ఈ మధ్య కాలంలోనే మన శ్రీకృష్ణదేవరాయలు వారు ఉన్నప్పుడు ఆయన అందరూ కూడా భక్తి చేస్తున్నారు లేదా అని చూసేవాళ్ళు. కొంతకాలం క్రితం శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు ఈ ప్రదేశంలో, ఆయన వైష్ణవుడు, అది రాజు యొక్క ధర్మం. ఇంకా మనం యుధిష్ఠిరుడు, పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ ఉన్నప్పుడు రాజ్యం చాలా చక్కగా ఉండేది. అన్ని వర్షాలు పడడం, అందరికీ పుష్కలంగా అన్నీ లభించడం రాముడి కాలంలో. ఇప్పటికి కూడా అందుకే జనం అందరూ రామరాజ్యం కావాలని కోరుకునేది, అందుకే ఎటువంటి కష్టాలు ఉండవు జనానికి. అది రాజు యొక్క బాధ్యత, కేవలం పన్నుల రూపంలో వాళ్ళ యొక్క ధనాన్ని పీల్చి పిండి చేసి పిప్పి చేయడం కాదు. వాళ్ళని తిని తన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవడం, తన సంపదను పెంచుకోవడం, ఇదంతా స్వార్థం. ఇంకా జనానికి ఎటువంటి పనులు చేయడానికి వాళ్ళకి అనుమతిస్తున్నారంటే, జూదం ఆడడానికి, క్లబ్బులు ఏర్పాటు చేసుకోవడానికి, మద్యం కోసం షాపులు పెట్టుకోవడానికి, విచ్చలవిడిగా ఎన్ని కావాలంటే అన్ని. కానీ భగవంతుడి మందిరాలు ఏర్పాటు చేయడానికో, భగవంతుడికి ఉన్న ధనాన్ని కూడా ఈ రోజులు ఏం జరుగుతుంది, భగవంతుడి మందిరంలో వచ్చే ధనం తీసుకెళ్ళి రకరకాల వాటిలో వినియోగిస్తున్నారు, ఎందుకు పనికిరాని వాటిలో, ఈ కృత్రిమైన పద్ధతుల్లో, రకరకాల ప్రాజెక్టులని ఇవన్నీ. నిజానికి భగవంతుడి కైంకర్యం జరిగే విధంగా, అందరూ భక్తి చైతన్యం పొందే విధంగా ఏదైతే ఉంటుందో అటువంటి వాటి కోసం ఈ ధనాన్ని వినియోగించాలి, భగవంతుడికి వచ్చిన ధనాన్ని. కానీ భగవంతుడి సొమ్మును వీటన్నిటిని కూడా రకరకాల మార్గాల్లో మళ్ళిస్తున్నారు. ఇంకా శాస్త్రం ఏం చెప్తుంది, రాజు, తల్లిదండ్రులు, గురువు వీళ్ళందరూ, వాళ్ళు గురువు కాకూడదు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు కాకూడదు, లేదా ఒక వ్యక్తి రాజు కాకూడదు. ఇప్పుడు అతని మీద ఆధారపడి ఉన్న జనం, ఇంట్లో ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు, శిష్యులు గురువుకి కాకూడదు. ఎప్పుడంటే వాళ్ళని శిష్యులు చేసుకోకూడదు, వాళ్ళని అంటే వాళ్ళు సంతానం కనకూడదు, లేదా అతను రాజు కాకూడదు. వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని కానీ ఇవ్వలేకపోయినట్లయితే జనానికి, మరియు తల్లిదండ్రులు పిల్లలకి, గురువు శిష్యుడికి, వాళ్ళు ఆ స్థానాన్ని పొందకూడదు. ఇది శాస్త్రం చెప్తుంది. పితాన సస్యాత్, గురువున సస్యాత్, జననీన సస్యాత్, వాళ్ళందరూ ఆ స్థితిలో ఉండకూడదు, వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని కానీ ఇవ్వకపోయినట్లయితే. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందువల్లంటే మనం పూర్తిగా శాస్త్రాన్ని విస్మరించాం కనుక, ఇవన్నీ ఇప్పుడు వింటుంటే చాలా కొత్తగా, ఇది ఏదో ఇది అసంభవమైన వాటిగా ఉంటుంది. కానీ పూర్వకాలంలో అందరూ కూడాను ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుని ఉండేవాళ్ళు. ఎప్పుడు హరికథలు, బుర్రకథలు ఇవన్నీ కూడా రాజ్యంలో ఉన్న రాజు ఏర్పాటు చేసేవాడు జనం కోసం. మరి ఈ రోజుల్లో అటువంటివి లేదు, డిస్కో క్లబ్లు ఏర్పాటు చేస్తున్నారు, వైన్ షాపులు జనం కోసం. ఎందుకు ఇవన్నీ? వాడికి దీని ద్వారా ధనం వస్తుంది అంతే. ఇక్కడ చెప్తున్నారు ఏమని, ధనం అనేది ఈ యొక్క అనేకమైన ఏర్పాట్లు అనేవి కేవలం కోశాగారాన్ని, ధనాన్ని పెంచుకోవడం కోసమే కాదు, అది మూలధనాన్ని పెంచుకోవడం కోసం. అంటే వాళ్ళ యొక్క ఇప్పుడు చేస్తుంది ఏంటి, ధనం వాళ్ళ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కోసం. కానీ నిజమైన రాజు వేసే పనులన్నీ కూడా, అతను వేసే పనులు దేనికి ఉపయోగపడేవి? ఎప్పుడైనా క్షామం ఏర్పడినప్పుడు, లేదా జనాలకు అవసరమైనప్పుడు, మరియు అనేక పండుగల్లో, అంటే పండుగలు వేడుకలప్పుడు చాలామందికి రాజు కూడా పంచుతూ ఉండేవాడు తిరిగి ఆ ధనాన్ని, బ్రాహ్మణులకు ఇస్తూ ఉండేవాడు. రాజు అయిన వాడు ప్రత్యేకంగా బ్రాహ్మణుల్ని రక్షించాలి. ఈ రోజుల్లో మనం బయటికి వెళ్ళి ప్రచారం చేస్తుంటేనే, ఇది ఒక మతం, దీన్ని ప్రచారం చేయొద్దు, మీరు ఎందుకు వస్తున్నారు, రకరకాల ప్రదేశాల్లో అన్ని ఆంక్షలు విధించడం, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి అనేకమైన ఆంక్షలు. ఇంకా ఈ రోజుల్లో ఈ ఓట్ల విధానం ద్వారా ఏమవుతుంది, ఎందుకు పనికిరాని వాడు కూడా ఎన్నుకోబడుతున్నాడు, వాడు యోగ్యత లేని కూడా వాడు కూడా. కానీ పూర్వకాలంలో రాజు ఎలా పాలించేవాడు అంటే, బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలో శాస్త్రం అనుగుణంగా జనాన్ని పాలిస్తూ ఉండేవాడు. అదే సమయంలో రాజ్యంలో మంత్రులు, సేనాధిపతి వీళ్ళందరినీ కూడా స్వయంగా రాజు మంత్రుల యొక్క సహాయం ద్వారా, బ్రాహ్మణుల యొక్క సహాయం ద్వారా పరీక్షించి వాళ్ళని అటువంటి ఉన్నతమైన పదవులను ఇచ్చేవాళ్ళు, సేనాధిపతి, మంత్రులు వీళ్ళందరినీ. కానీ ఈ రోజుల్లో అలా కాదు, కేవలం ఓట్లు వస్తే చాలు. ఈ ఓట్లు ఎలా వస్తున్నాయి? దోపిడీ ద్వారా, లూటీ చేయడం ద్వారా, రిగ్గింగ్ అంటే రకరకాలుగా అక్రమమైన పద్ధతుల్లో వాళ్ళు ఓట్లు పొంది స్థానాన్ని సంపాదిస్తున్నారు. ఇక తర్వాత వాళ్ళు పూర్తిగా అసలు వాళ్ళు సీట్లోకి రావడమే, పదవిలోకి రావడమే మోసం చేసి, ఇంక తర్వాత పూర్తిగా మోసం ఇంకంతా. అందుకనే శాస్త్రం ఏం చెప్తుంది, కలియుగంలో ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఎవరంటే, ఎక్కువ రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళందరూ ఈ రాజకీయ నాయకులు అవుతారు. పూర్తిగా మోసం, పూర్తిగా డబ్బును తినడం, జనాన్ని ఎలా అయినా జనాన్ని ఉపయోగించుకోవడం వాళ్ళ యొక్క సుఖాల కోసం, సంతోషాల కోసం, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడం కోసం. అంతేగాని నిజంగా జనాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం ఇద్దాం, వాళ్ళు సుఖ సంతోషంగా ఉండే విధంగా పాలిద్దాం, రాజ్యాన్ని రక్షిద్దాం అనేది లేదు. ఇంకా దొంగలు వీళ్ళందరూ కూడా పూర్వకాలంలో ఎంత దుర్మార్గులైనా సాధువుల పట్ల గౌరవం కలిగి ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో సాధువులంటే ఇటువంటి గౌరవం ఏమీ లేవు. ఎందువల్లంటే సాధువులు కూడా అలా తయారవుతున్నారు, వాళ్ళు అలా తయారవుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత రాజుది. అప్పుడు సామాన్యమైన జనంలో నిజమైన సాధువులు అంటే గౌరవం ఉంటుంది. ఇప్పుడు అది లేకపోవడానికి కారణం రాజులే, వాళ్ళు ఏమి శిక్షణ ఇవ్వట్లేదు. ఎందువలన? వాళ్ళతో కుమ్మక్క అవుతున్నారు వాళ్ళు, అనేక విధాలుగా వాళ్ళ నుంచి కూడా అనేక ప్రయోజనానికి పొందడం కోసం రాజకీయంగాను. ఎందువలన? వీళ్ళ శిష్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆయనకు ఓట్లు వేయడం, ఇలాంటివి వాళ్ళతో కుమ్మక్క అయినట్లయితే. ఎందువలన? వీళ్ళందరూ నిజమైన సాధువులు కాదు. ఈ విధంగా చేసే వాళ్ళందరూ ఓట్లు వేయించడం లేదా ఇంకొకటో ఇంకొకటో పాల్గొనే వాళ్ళందరూ నిజమైన సాధువులు కాదు. సాధువుకి ఈ యొక్క రాజకీయంతో పని ఉండదు. కానీ ఈ రోజుల్లో ఎలా తయారవుతున్నారు? సాధువుల పేరుతోటి తిరిగి వాళ్ళు కూడా రాజకీయంలో పాల్గొనడం, అది వాళ్ళ పని కాదు. వాళ్ళు సంఘానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడం, రాజుకు నిర్దేశకత ఇవ్వడం. బ్రాహ్మణులు, సాధువులు రాజుకు ఏ విధంగా రాజ్యాన్ని నడపాలి ఏంటి అనేది చెప్తారు. సామాన్య సంఘానికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తారు. ఇప్పుడున్న రాజులందరూ, ఇది చెప్పడానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది కానీ, ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఏదైతే జ్ఞానం ఉందో మంత్రులు వాళ్ళందరూ వచ్చి నేర్చుకోవాలి, అప్పుడే రాజ్యాన్ని సక్రమంగా పాలించగలరు. లేదంటే ఈ విధంగా లూటీ చేస్తూనే ఉంటారు. ఏమైనా అంటే ఊరికే ఆక్రమించకూడదు ప్రతి రాజ్యాన్ని కూడా. ఎప్పుడైతే బలహీనంగా ఉండి రాజ్యాన్ని సరిగ్గా పాలించకుండా అక్కడ వాళ్ళని అంటే మోసం చేస్తూ కేవలం ఇంద్రియ భోగంలో నిమగ్నమైన రాజులు ఉంటే, అటువంటి వాళ్ళ మీద వేరే రాజు దండెత్తి దాన్ని కూడా ఆక్రమించుకొని అతను పరిపాలించవచ్చు
న్యాయబద్ధంగా.
అది కూడా ఈ యొక్క మంత్రులు, బ్రాహ్మణులు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ విధంగా రాజు చేయాలి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ్. శ్రీల ప్రభుపాద్ కీ జయ్.